ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఇంతవరకు మీరు చక్కని ఉపన్యాసంతో, శ్రావ్యమైన పాటలతో బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం శ్రోతలకు అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అవతార వైభవంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషించిన వారు శ్రీ ఎన్ కస్తూరి గారు. స్వామికి వారికి మధ్యన ఉన్నటువంటి ఆ అన్యోన్య సంబంధం ఎంతో తీయనైంది, మరపురానిది. కస్తూరి గారు ప్రశాంతలయంలో చేయనటువంటి సేవ లేదు, స్వామి ఆయనకు చూపించనటువంటి లీల లేదు, నేర్పించనటువంటి జీవిత పాఠం లేదు. స్వామివారి కస్తూరి అంటూ మనం ప్రారంభించుకున్న ఈ శీర్షికలోని రెండో భాగం మీకు ఈనాడు అందించే ప్రయత్నం చేస్తున్నాను. కస్తూరి గారి జీవితంలో ప్రతి క్షణం భగవాన్ బాబావారు వెన్నంటే ఉండి ఎలా జాగ్రత్తగా ఉండి చూసుకున్నారో ఈ భాగంలో మనం తెలుసుకుందాం. సాయి సంకల్పం ప్రధాన అధ్యాపకులుగా ఏ విధంగా కస్తూరి గారు సాఫల్యం సాధించినది మనం చూద్దాము. స్వామి ఆశీర్వదించిన విధంగానే కస్తూరి గారికి ఉన్నతోద్యోగం, తద్వారా ఎక్కువ జీతం లభించాయి. యూనివర్సిటీ నుంచి దావణగిరిలో ఇంటర్మీడియట్ కళాశాలకు ప్రధాన అధ్యాపకుడిగా నియమించినట్లు ఆదేశాలందాయి మన కస్తూరి గారికి. కాని దావణగిరి కాలేజీలో పనిచేయటం సామాన్యమైన విషయం కాదు. అక్కడ కాలేజీ ఆవరణంతా కూడా ముఠా తగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉండేది. అక్కడ పనిచేయటం ముళ్ల కిరీటాన్ని ధరించడం వంటిదని కస్తూరి గారే స్వయంగా అభివర్ణించారు. కాని కస్తూరి గారి ప్రశాంత చిత్తం మరియు ఆయన పాటించే మానవత్వపు విలువలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆయన చేపట్టిన హరిజనవాడలలోని సేవా కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, చర్చలు, నాటకాలు, భజనల వల్ల కళాశాల విద్యార్థుల్లో కూడా ఆవేశం పాలు తగ్గి వారిని సరైన దారిలో పడేటట్టు చేశాయి. క్షుద్రమైన అక్కడి వాతావరణమంతా ఎంతో ఆహ్లాదభరితమైపోయింది. 5 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేసిన రోజు ఎందరో విద్యార్థులు, హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో కస్తూరి గారిని ఉక్కిరిబిక్కిరి చేసేశారు. తర్వాత కస్తూరి గారు స్వామి వద్దకు చేరి, స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా హాయిగా గడపటానికి మీ ఆశీస్సులే కారణం అని స్వామికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు స్వామి ఎంతో ప్రేమగా, చాలా సంతోషం అంటూ తన హస్తచారణంతో తులసిమాలను సృష్టించి కస్తూరి గారి మెడలో వేసి ఆశీర్వదించారట. కస్తూరి గారు తన నిర్మల భక్తితో స్వామిని ఆయన ప్రేమను మరొకసారి వశం చేసుకున్నారు. మనం వేసే ప్రతి అడుగు స్వామి గమనిస్తూ తన సహాయాన్ని అందిస్తూ మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగానే కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణా కటాక్షాల వలననే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వలననే అంతా జరిగినట్టు పాపం స్వామి అభినందిస్తూ ఉంటారు. దావణగిరిలో పనిచేసిన ఆ 5 సంవత్సరాలు అంటే 1949 సంవత్సరం నుంచి 1954 సంవత్సరం వరకు కళాశాలనందు మరియు ప్రత్యక్షంగా స్వామిని దర్శించడానికి ప్రశాంతలయం వెళ్లినప్పుడు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను స్వామి కస్తూరి గారికి అందించారు. ప్రశాంతలయంకు వెళ్లే అవకాశం ఎప్పుడు వచ్చినా దాన్ని వదిలేవారు కాదు మన కస్తూరి గారు. 1951 డిసెంబర్లో ఒకరోజు ఉదయం పోస్టులో స్వామి కన్నడ భాషలో వ్రాసిన ఉత్తరం ఒకటి కస్తూరి గారి వద్దకు చేరింది. ఆ ఉత్తరం ఆంగ్లో సాక్సన్ స్క్రిప్ట్లో ఉంది. ఆ ఉత్తరం సారాంశం ఏమిటంటే, బుక్కపట్నం సత్యసాయిబాబా జిల్లా బోర్డు హైస్కూల్ వార్షికోత్సవ సందర్భంలో బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించాలి అని ఆదేశం. తరువాత ఆ సభలో పాల్గొనే ముందు స్వామి వద్దకు కస్తూరి గారు ఆ సభలో ప్రసంగించవలసిన తెలుగు ప్రసంగాన్ని, అప్పటికి పాపం తెలుగులో పూర్తిగా మాట్లాడడం చదవటం రాకపోవడం వల్ల, కన్నడ భాషల్లో రాసుకుని స్వామి ముందుంచారు. స్వామి ఆ ఉపన్యాస ప్రతిని తోసిపుచ్చి, ఏయ్, ఉపన్యాసం అంటే ఆర్టిఫిషియల్ గా కాదు హార్టిఫిషియల్ గా ఉండాలి అని సలహా ఇచ్చారట. ఆ సభ కోసం అచ్చువేయించిన ఆహ్వాన పత్రికలో కస్తూరి గారి పేరు కింద పిహెచ్డి అనే గౌరవప్రదమైన డిగ్రీని కూడా చేర్చారట. ఎన్ కస్తూరి ఎంఏ బిఎల్ పిహెచ్డి డిఆర్ఎం కాలేజీ దావణగిరి అని అచ్చువేయబడ్డ ఆహ్వాన పత్రికను చూసి కస్తూరి గారి కంటి వెంట కన్నీరు ఆగలేదట. ఎందుకంటే మద్రాసు నుండి మైసూర్ నుండి కాని పిహెచ్డి పొందటం కోసం ఆయన చేసిన పరిశోధనలు అసంపూర్తిగా ఉండిపోయాయంట. చూశారా, స్వామికి తెలియని విషయం ఏముంటుంది? బుక్కపట్నం వెళ్లగానే కస్తూరిగారు స్వామి పాదాలపై పడి, స్వామి, నేను పిహెచ్డి చెయ్యలేదు స్వామి, నాకు ఆ అర్హత లేదు అని చెప్పారట. స్వామి పాపం నవ్వుతూ కస్తూరిగారిని లేపి, కాదు, నువ్వు పిహెచ్డీనే అని అన్నారు. ఏ యూనివర్సిటీ నుంచి స్వామి అని కస్తూరిగారు ఎంతో అమాయకంగా అడగ్గా, ఇంకేమిటి స్వామి, పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుంచి అని అన్నారట. స్వామి పలికే ఏ మాట కూడా ఏదో ఊరికే అన్నది కాదు, ఏ మాట పొల్లుపోయేది కాదు, వృధాగా పోయేది అసలే కాదు, అది తప్పక ఫలించి తీరుతుంది అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా సరిగ్గా 30 ఏళ్ల తరువాత విజయదశమి నాడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో బాబా ఛాన్సలర్ గా సత్యసాయి విశ్వవిద్యాలయం లాంఛనప్రాయంగా ప్రారంభించబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కస్తూరి గారు స్వామి 30 ఏళ్ల క్రితం తనతో అన్న మాట గుర్తుకు వచ్చి ఎంతో ఆనందానికి లోనయ్యారు.
ఈ దేవుడే కదా వామనమూర్తియై బలి ముందు తన చేయి చాచినాడు, ఈ దేవుడే కదా శ్రీరామమూర్తియై భక్త శబరిని బాగా బ్రోచినాడు, ఈ దేవుడే కదా శ్రీకృష్ణమూర్తియై కరుణతో ద్రౌపదిని కాచినాడు, ఈ దేవుడే కదా శ్రీ సాయిబాబాయ్ దూలము పడకుండా చూచినాడు, ఇన్ని రూపాలు దాల్చిన ఈ విభుండు ఇంతమందికి దర్శనమీయవచ్చే ఇంతకన్నను అదృష్టమేది కలదు. చేతులెత్తండి, ఇంతకన్నను అదృష్టమేది కలదు. చేతులెత్తండి, జే జేలు చెప్పరండి.
మన కస్తూరి గారు స్వామి దయకు పూర్తిగా ఏ విధంగా వశమై ఆపై ఎలా పరవశం చెందారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి మార్గంలో ప్రవేశించిన తొలి రోజుల్లో కస్తూరి గారు స్వామి తత్వాన్ని తెలుసుకుని ఆతృతలో స్వామి మహిమలను ఆస్వాదిస్తూ ఆనందంతో గడిపేవారు. చిత్రావతి నదీ తీరంలో రాత్రి వెన్నెల కాంతిలో స్వామి నిర్వహించే భక్తుల ఇష్టాగోష్ఠిలో పాల్గొనటానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించేవారు. ఎందుకంటే స్వామి ఆ ఇసుకలోంచి ఎన్నో వస్తువులను సృష్టించేవారు. ఒకవేళ స్వామి ఎప్పుడైనా మౌనంగా ఉండి చిత్రావతి వద్దకు రావటానికి అయిష్టంగా ఉన్నట్లయితే కస్తూరి గారు తనదైన శైలిలో స్వామి వద్దకు వెళ్లి, "స్వామి, ఇవాళ పౌర్ణమి, ఎంతో వెన్నెలగా ఉంది, మనం తప్పకుండా చిత్రావతి తీరంకు వెళ్లాలి" అంటూ అభ్యర్థించేవారట. ఎందుకంటే స్వామి చేసే మహిమలను, సృష్టించే వస్తువులను చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. స్వామి అది విని కస్తూరి గారితో, "ఏమిటి, మీరంతా నేను కేవలం చిత్రావతి ఇసుకతోనే విచిత్రాలు చేయగలనని లేకపోతే లేదని అనుకుంటున్నారా? ఈ మందిరం చుట్టూ మాత్రం కావలసినంత ఇసుక లేదా?" అన్నారు. అంటే చిత్రావతికి వెళ్లాలనే కోరికలో ఆంతర్యం ఆయనకు బాగా తెలుసు. ప్రశాంతనిలయం మెల్లగా రూపుదిద్దుకుంటున్న ఆ స్థలంలో చాలా ఇసుక తిన్నెలున్నాయి. కస్తూరి గారు మళ్లీ, "స్వామి, అయితే మనం అక్కడ ఉన్న ఇసుక గట్టుపై కూర్చుని భజన చేద్దామా?" అని అన్నారట. అది విని స్వామి తిరిగి ఇలా అన్నారట, "నాకు తెలుసు, నీకు నిజంగా ఆసక్తి భజన్లో లేదు. నేను చేసే అద్భుతాలను చూడాలని మీకు ఆసక్తి. ఇసుక లేకపోతే అవి జరగవేమో అని నీ అభిప్రాయం" అని అన్నారు. తరువాత స్వామి చిత్రావతి వైపు నడిచారు. వీరందరూ కూడా స్వామిని అనుసరించారు. తరువాత స్వామి మళ్లీ ఆగి మాకేస్ చూస్తూ, "మిరకిల్స్, మిరకిల్స్, అంతా మీ భ్రమ. మీరు కేవలం ఇసుకలో నేను చేసే అద్భుతాలను మాత్రమే చూస్తున్నారు. కాని నేను చేసే మరో అద్భుతాన్ని గమనించలేకుండా ఉన్నారు. మీలోని ప్రతి ఒక్కరూ ఆ అద్భుత సృష్టికి ప్రతీకలే" అని అన్నారు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఈ సంఘటనలో బాబా ప్రకటనలో ఆయన తన అసాధారణ దివ్యత్వాన్ని చాటి చెప్పారని కస్తూరి గారు గుర్తించారు. ఒకసారి కస్తూరి గారు కొంతమంది భక్తుల దగ్గర నుంచి ఒక విషయం విన్నారట. అదేమంటే, ఒక భక్తుడు రాళ్లు పదగబడిన ఉంగరాన్ని ధరించి ఉన్నాడు. స్వామి అతన్ని చూసి ఆ ఉంగరాన్ని ఇమ్మనమని దానిపై గాలిని ఊదగానే స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మారిపోయిందది. అది విన్న కస్తూరి గారికి తను కూడా రాళ్ల ఉంగరాన్ని ధరిస్తే స్వామి తన ఉంగరాన్ని కూడా తీసుకుని స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మార్చి ఇస్తారు కదా అనుకుని డబ్బెక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఉంగరాన్ని ఒకటి చేయించుకుని పాపం ధరించారట మన కస్తూరి గారు. కాని స్వామి రెండేళ్లు ఆ ఉంగరం వైపు కన్నెత్తి కూడా చూడలేదట. కస్తూరి గారు ఎలాగైనా ఆ ఉంగరం స్వామి కళ్లలో పడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేశారట. కాని ఏమాత్రం లాభం లేకపోయింది. బుక్కపట్నంలో జరిగిన సభా సమావేశంలో తరువాత రోజు స్వామి కస్తూరి గారిని ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమని ఆదేశించారు. ఇంటర్వ్యూలో స్వామి కస్తూరి గారిని ఉంగరం ఇమ్మని అడిగారు. కస్తూరి గారు ఆనంద పరవశుడై ఉంగరాన్ని స్వామికిచ్చారు. స్వామి దాన్ని చూస్తూ, "నా బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించి నీవేదో పెద్ద భక్తులులా అందరూ అనుకోవాలని నీ ఉద్దేశం కదా? నన్ను నీ మనసులో ఉంచుకో, అదే నా ఇల్లు. అంతేకాని ఇలా అందరికీ ఆర్భాటం చేయకు" అని ఆ ఉంగరంపై గాలిని ఊదారు. అంతే, ఆ ఉంగరం ఒక్క క్షణంలో మాయమైపోయింది. కస్తూరి గారు పాపం నిర్ఘాంతిపోయారు. ఆయన మొహం గాలిపోయిన బుడగలా చిన్నబోయింది. ఇంతలో స్వామి విభూతి ప్యాకెట్లను పంచి కస్తూరి గారిని బయలుదేరమని తలుపును తీశారు. పాపం భారంగా అడుగులు వేస్తున్న కస్తూరి గారిని చూసి స్వామి, ఏం కస్తూరి, ఉంగరం కావాలా అని అడిగారట. ఎంతో కరుణతో జాలితో నవ్వుతూ మధురమైన చిరునవ్వుతో ముఖమంతా కాంతితో వెలిగిపోతుండగా తన అరిచేతిని గుండ్రంగా తిప్పగానే నవరత్నాలు పొదగబడిన ఉంగరం వచ్చింది. నవగ్రహాలకు శాంతిని చేకూర్చి అనుగ్రహాన్ని కలిగించే 9 రకాల రత్నాలు 3 ఒక భాగంగా పొదగబడి ఉన్నాయి. ఆ ఉంగరం కస్తూరి గారి వేలికి సరిగ్గా సరిపోయింది. స్వామి అప్పుడు కస్తూరి గారితో, ఇంక నువ్వు, నేను నిన్ను నా వాడిగా గుర్తించేదాకా నన్ను నీవాడుగా ప్రదర్శించుకుంటూ చెప్పుకుంటూ తిరగవు. నవగ్రహాలు శాంతిని చెంది దుష్ఫలితాలను కలుగజేయకుండా ఉండటం కోసం అందరూ పెట్టుకునే నవరత్నపు ఉంగరమిది. ఇందులో నా చిత్రం లేదు. క్రమంగా నువ్వు నా అనుగ్రహం నవగ్రహాల ప్రభావాన్ని అధిగమించగలదని తెలుసుకోగలవు. అంతవరకు నువ్వు ఈ ఉంగరాన్నే పెట్టుకో అని స్వామి చెప్పారట. ఎంత చక్కగా చెప్పారు మన స్వామివారు. స్వామివారు కస్తూరి గారికి ఒక చక్కని అభయమిచ్చారు, నిన్ను నిత్యం కాపాడుతూనే ఉంటాను అని. మరి అది ఎట్లా జరిగిందో కొన్ని సంఘటనల ద్వారా మనమిప్పుడు తెలుసుకుందాం. స్వామి కస్తూరి గారిని నిత్యం అనేక సమస్యల నుంచి కాపాడుతూనే ఉన్నారు. ఒకసారి దావణగిరి ఆఫీస్ నుండి విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ల నిమిత్తం కస్తూరి గారు సంతకం చేసిన చెక్కును తిరిగి పంపించడం కోసం దాంతోపాటు స్టాంపులు అంటించిన ఆఫీస్ కవర్ కూడా పంపించారు. ఆ కవర్ను జేబులో పెట్టుకుని పట్టణంలోని షాపింగ్ సెంటర్కు వెళ్లారు. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. కవర్ను పోస్టు చేయడం కోసం తపాలా ఆఫీసుకు వెళ్లి జేబులో చేయి పెడితే ఇంకేముంది, జేబు ఖాళీ. అందులో చెక్కు లేదు, కవర్ అసలుకే లేదు. నిస్సహాయ స్థితిలో రోడ్ల వెంట పరుగెడుతూ చెక్కు ఎక్కడైనా పడిపోయిందేమోనని పాపం వెతకడం ప్రారంభించారు మన కస్తూరి గారు. ఆయన ఎక్కిన బస్సులలో ఎక్కి మళ్లీ దిగారు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ రద్దీలో వానలో జేబులో ఉన్న కవరు ఎక్కడో పడిపోయింది. ఆ కవరు దొరికిన వ్యక్తి ఆ చెక్కును క్యాష్ చేసుకుంటాడేమో అని ఎంతో భయం వేసింది మన కస్తూరి గారికి. చెక్కు నంబర్ కూడా ఆయన పాపం రాసుకోలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా ఆదుర్దాతో కంగారుతో ఆ రాత్రి రైల్లో దావణగిరి బయలుదేరి వెళ్లారు. ఉదయమే అకౌంటెంట్ను పిలిచి తక్షణమే ఏం చేయాలో ఆలోచించమని అడిగారు. ఈలోగా పోస్ట్మ్యాన్ వచ్చి తపాలు అక్కడ పెట్టి వెళ్లాడు. ఆ ఉత్తరాల కట్టలో కస్తూరి బెంగళూరులో పారవేసుకున్న చెక్కు రిజిస్టర్ కవర్లో వచ్చింది. చెక్కు అందులో భద్రంగా ఉంది. ఆ సంఘటనను లవింగ్ గాడ్ పుస్తకంలో కస్తూరి గారు ఈ విధంగా వివరించారు. ఎవరో తొక్కివేసిన దానికి నిదర్శనంగా చెక్కుపై వానతో తడిసిన బూటుకాలు ముద్రలున్నాయి. నిస్సందేహంగా ఆ చెక్కు నా జేబులోంచి క్రింద పడిపోయింది. ఎవరో ఆ కవర్ను భద్రంగా పోస్టు బాక్సులో వేయటం వలన పోస్టు మాస్టరు దానిమీద తపాలా పెట్టెలో కనుగొనబడినది అని వ్రాసి స్టాంపులు అంటించి అడ్రస్ వ్రాయబడి ఉండటం వలన రిజిస్టర్డ్ పోస్ట్ చేసే బాధ్యత తానే తీసుకుని జాగ్రత్తగా దాన్ని పంపించాడు. కస్తూరి గారు పారేసుకున్న ఆ కవరు ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన ఆఫీస్కు తిరిగి వచ్చేసింది. మరొకసారి కస్తూరి గారి కాలేజీలో ముఖ్య అధికారిగా ఉండి పరీక్షలు నిర్వహించవలసి ఉంది. పరీక్ష హాల్లో అంతా సిద్ధంగా వారివారి స్థానాల్లో కూర్చున్నారు. ఎదురుగుండా సీలు వేయబడ్డ ప్రశ్నాపత్రాల ప్యాకెట్టు ఉన్నాయి. కస్తూరి గారు సీలు విప్పి ప్రశ్నాపత్రాలను 25 విద్యార్థులకు పంచారు. ఇంతలో అక్కడ ఒకటే కలకలం. ఆ రోజు టైం టేబుల్ ప్రకారం వారికి గ్రేట్ బ్రిటన్ చరిత్ర గురించి పరీక్ష జరగవలసి ఉండగా కస్తూరి గారు వాళ్లకు పంచిన పత్రాలు భారతదేశ చరిత్రలకు సంబంధించినవి. గబగబా వాళ్ల చేతుల్లోంచి ఆ ప్రశ్నాపత్రాలు లాగేసుకుని సరైన పొట్లాలు తీసి వణుకుతున్న వేళతో సీలు విప్పి ఆ రోజు పరీక్షకు సంబంధించిన పత్రాలను పంచి తన ఆఫీస్ గదిలోకి వెళ్లి తలుపులు మూసివేసుకుని బాబాగారి పటం ముందు నిలబడి, "చాలా పెద్ద తప్పు జరిగింది స్వామి. నా వల్ల ఎందుకంత తప్పు జరగనిచ్చావు?" అని పాపం ఏడవసాగారు మన కస్తూరి గారు. భారతదేశ చరిత్ర గురించి పరీక్ష ఇంకా 6 రోజులుండగాని కస్తూరి గారు ఆ పరీక్ష పేపర్లు ముందే ఇచ్చేశారు. ఇప్పుడు అసలు సమయానికి ఆ పరీక్ష యథాప్రకారం జరగాలంటే హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు అందరూ కలుసుకోవాలి. అందరూ కలిసి కొత్త ప్రశ్నాపత్రం తయారు చేయాలి. దాన్ని అచ్చువేయించి ఆ ప్రశ్నాపత్రాలను 15 కేంద్రాలకు పంపాలి. ఇదంతా 5 రోజుల్లోగా జరగాలి. ఏమాత్రం సాధనం సాధ్యం కాని పని. మళ్ళా సుమారు 15 రోజుల తర్వాత పరీక్ష పెట్టాలంటే అభ్యర్థులను, అధికారులను అందర్నీ మళ్లీ పరీక్షా కేంద్రాలకు రమ్మనాలి. అంటే ఇదంతా పెద్ద దుమారం డెకెత్తిస్తుంది. పైగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. భగవంతుడా, ఇప్పుడు ఏమిటి దారి? స్వామి, మీరే నన్ను రక్షించాలి అని ఆయన ఆవేదనంతా స్వామికి వెళ్లబోసుకున్నారు. ఆ రాత్రి రైల్లో బయలుదేరి 7 గంటలకు మైసూరు చేరుకుని తిన్నగా రిజిస్ట్రార్ గారి ఇంటికి వెళ్లి తన గోడంతా విన్నవించుకున్నారు. ఆయన కస్తూరిగారికి చిరకాల మిత్రుడు. ఆయన చాలా వరకు కస్తూరిగారి భయాన్ని పోగొట్టారు. హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు ఇద్దరూ ఇక్కడే ఉన్నారని, వారిని కలుసుకోవచ్చునని చెప్పారు. ప్రభుత్వ ముద్రణ కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్లు 2 గంటల్లోపు ప్రశ్నాపత్రం తయారు చేసి ఇస్తే రాత్రికల్లా అచ్చివేసి ఇచ్చేస్తామని చెప్పారు. కాని ఇవన్నీ జరగటానికి ముందు కస్తూరిగారు వైస్ ఛాన్సలర్ను కలవాల్సి ఉంది. నూతన విద్యా ప్రణాళిక, పాలకవర్గంలో జరపబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి చర్చించబోయే సమావేశంలో వైస్ ఛాన్సలర్ గారు పాల్గొంటున్నారు. కాబట్టి మరునాటి ఉదయం 10:30 వైస్ ఛాన్సలర్ను ఇంటి వద్ద కలవమని రిజిస్ట్రార్ గారు పాప సలహా ఇచ్చారట. సభలో జరిగిన దుస్సంఘటన వల్ల చెదిరిపోయిన మనస్సుతో ఇంటికి చేరుకున్న వైస్ ఛాన్సలర్ గారు వరండాలోకి రాగానే కస్తూరిగారిని చూసి, "ఏమిటి విశేషాలు?" అని అడిగారు. కస్తూరిగారు ఆయనతో, "నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను" అని అన్నారు. "విద్యార్థుల మూలంగానా?" అని వైస్ ఛాన్సలర్ అడిగారట. కస్తూరిగారు, "లేదండి, ఇది నా స్వయంకృతాపరాధమే" అని అన్నారట. దాంతో ఆయన తేలికపడి సంతోషంగా కస్తూరిగారితో చేయి కలుపుతూ, "హబ్బా, చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లుగా మీరు దావణగేరే విద్యార్థులను ఎంతో చక్కని క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంచారు. ఇక్కడ విద్యార్థులను చూశారుగా, ఎంత అల్లరి పెట్టారో" అని కస్తూరి గారు చెప్పిన విషయమంతా విని, "మీరేమీ విచారించకండి కస్తూరిగారు. ఎంతో బాగా క్రమ పద్ధతిలో ఉండే పెద్ద పెద్ద సంస్థల్లోనే ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీ విద్యార్థులందరినీ మీ అధికారంలో క్రమశిక్షణలో ఉంచిన వాళ్లు. మీరు ఎటువంటి పొరపాటు చేసినా నాకేమీ పట్టించుకోను" అని రిజిస్ట్రార్ గారిని లోపలికి పిలిచారు వైస్ ఛాన్సలర్ గారు. జరగాల్సిందంతా చూసుకోమని ఆయన్ను ఆదేశించారు. ఇంకా ఆందోళనగా ఉన్న కస్తూరిగారిని చూసి వైస్ ఛాన్సలర్ గారు ప్రోత్సాహకరంగా కస్తూరి భుజాన్ని చరుస్తూ, "కానివ్వండి కస్తూరిగారు, ఇంకా సంతోషంగా ఉండండి. ఊరికే దిగులు పడకండి. ఉల్లాసాన్ని, మీ సహజ హాస్య ధోరణిని పోగొట్టుకోకండి. ఆకాశం ఏమీ కింద పడలేదు" అని ఎంతో ధైర్యం చెప్పారట కస్తూరిగారికి వైస్ ఛాన్సలర్ గారు. ఆ తరువాతి రోజు కస్తూరిగారు ప్రశాంతలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. స్వామి లోపలికి రమ్మని ఆదేశించారు. కస్తూరిగారు స్వామితో, "స్వామి, ఇంక నేను కాలేజీ ప్రిన్సిపల్గా కొనసాగలేను. అది నాకు పెద్ద భారంగా" అని అంటూ ఉండగా స్వామి మధ్యలో ఆపి, "నిజానికి ఇప్పుడు అసలు ఏమైందని? నాకంతా తెలుసు. ఒక ప్యాకెట్ బదులు మరొక ప్యాకెట్ను తెరిచి ప్రశ్నాపత్రాలను పంచేశావు. నా పటం ముందు నిలబడి బాగా ఏడ్చేశావు. నాకంతా తెలుసు కస్తూరి. అది కూడా ఆఫీస్ గదిలో. సరే, పర్వాలేదు. నీ పై అధికారి నిన్ను ఆప్యాయంగా వెన్నుతట్టి పంపించారు కదా, నాకు తెలియదా? నువ్వు తప్పులు చేయటం ఇదే మొదటిసారి కాదు కదా. నేనెప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను. ధైర్యంగా ముందుకు సాగిపో. నిన్ను నేను అనుసరిస్తూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను అన్నారు స్వామి. స్వామి అపారమైన కరుణా సముద్రంలో మునిగి తేలారు కస్తూరి గారు. స్వామిని ప్రేమించే వారి తప్పులనే కాదు, స్వామిని ప్రేమించని వారి తప్పులను కూడా ఎంతో ప్రేమతో స్వామి సరిదిద్దుతారు. తరువాత 1954లో పదవీ విరమణ చేశాక సంవత్సర కాలానికి చెందిన మొత్తం పెన్షన్ ఒకేసారి చేతికి అందిన విషయం కస్తూరి గారు స్వామికి చెప్పగానే స్వామి వారిని హరిద్వార్ కాని ప్రయాగ గయా మొదలైన ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాలను దర్శించడమ్మని ఆదేశించారట. అమ్మను భార్యను కూడా తీసుకుని వెళ్లమని చెప్పారు. మొత్తం 3 టికెట్లు కొను, వాటితో మనం 4 ప్రయాణం చేద్దాం అన్నారంట. చూశారా ఎంత చమత్కారము! స్వామి సర్వాంతర్యామిత్వాన్ని ఆ ఒక్క సెంటెన్స్ లో ఎంత తేలిగ్గా చెప్పేశారో ప్రపంచానికి. ఉత్తర భారతదేశ ప్రయాణం మొత్తం స్వామి కస్తూరి వెంట ఉండి తన కూడా వారితో ఎల్లప్పుడూ ఉన్నాననే అనుభూతులను ఎన్నో ప్రసాదించారు. ప్రయాణం ముగించుకుని బెంగుళూరు వచ్చాక కస్తూరి గారు కొడైకెనాల్లో ఉన్న స్వామికి ఉత్తరం రాశారు. దానికి స్వామి రాసిన జవాబు ఉత్తరంలో స్వామి ఈ విధంగా పేర్కొన్నారు. స్వామి ఎల్లప్పుడూ నీ వెంటనే ఉండగా ఆలస్యం కాని అసంతృప్తి కాని అపాయం కాని నీ ప్రయాణాన్ని ఎందుకు బాధిస్తాయి? నా నామం నా రూపం కంటే వేరైనది కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించినా జ్ఞాపకం చేసుకున్నా విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది అని ఆశీర్వదించి లేఖ రాసి పంపించారు స్వామివారు మన కస్తూరి గారికి.
సాయి నామం మధురమురా, సాయి నామం మధురమురా, తీయని నామం పాడరా. నామం పాడి పరవశమైతే జన్మ ధన్యమై పోవునురా. నామం పాడి పరవశమైతే జన్మ ధన్యమై పోవునురా. జై జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై జై సాయిరామ్. సాయియని సంకీర్తన చేయగ ప్రేమ వెల్లువై పొంగునురా. ప్రేమ బాటలో పయనిస్తే సేవా సాధన యోగమురా. సాయియని సంకీర్తన చేయగ ప్రేమ వెల్లువై పొంగునురా. ప్రేమ బాటలో పయనిస్తే సేవా సాధన యోగమురా. నా వారని నీ వారని ఎంతక అందరినీ ప్రేమించుమురా. నా వారని నీ వారని ఎంతక అందరినీ ప్రేమించుమురా. ప్రేమ సేవ మదిలో మెదిలే మానవుడే ఇల దైవమురా. ప్రేమ సేవ మదిలో మెదిలే మానవుడే ఇల దైవమురా. జై జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై జై సాయిరామ్. Thank you. వెదులికే జీవితాలకు సాయి నామే జీవమురా. చితికిన బ్రతుకుల విధి వంచితులకు సాయి నామే తోడురా. కన్నీరులికే జీవితాలకు సాయి నామే జీవమురా. చితికిన బ్రతుకుల విధి వంచితులకు సాయి నామే తోడురా. సత్య సాయి స్మరణాంజితమైతే ప్రతి సేవా ఒక యోగమురా. సత్య సాయి స్మరణాంజితమైతే ప్రతి సేవా ఒక యోగమురా. వసుదంతా ఒక కుటుంబమైతే భూతలమే ఒక స్వర్గమురా. వసుదంతా ఒక కుటుంబమైతే భూతలమే ఒక స్వర్గమురా. జై జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై జై సాయిరామ్.
కస్తూరి గారు స్వామిని తరిగిపోని దయకు ప్రతిరూపంగా వర్ణిస్తారు. 1954 కస్తూరి గారికి స్వామి ప్రశాంతలయంలో స్థిర నివాస యోగ్యాన్ని ప్రసాదించారు. స్వామి నివాసము ప్రార్థనా మందిరము అయిన ప్రశాంతలయానికి 20 గజాల దూరంలో కుడివైపు వరుసగా ఏర్పాటు చేయబడిన 8 ఇళ్లలో ఒకటి కస్తూరి గారికి ఇవ్వబడింది. కస్తూరి గారు తన జీవిత చరిత్రలో, అక్కడ నివసిస్తున్న కాలంలో స్వామి ఏ విధంగా వారందరితో గడిపారో, అందరి ఇళ్లలోకి ప్రవేశించి ఏ విధంగా కలియ తిరిగేవారో, అందరి తప్పులను సరిదిద్దుతూ సరియైన మార్గంలో ఎలా నడిపేవారో చక్కగా అభివర్ణించారు. వారి ఇండ్ల వరుసకు స్వామి బృందావనం అని పేరు పెట్టారు. ఏ విధంగా కృష్ణావతారంలో స్వామి గోపాలబాలులతో గోపికలతో ఆడిపాడి అందరికీ అద్వితీయమైన అనుభూతినందించారో, సరిగ్గా ఇప్పుడు సత్యసాయి అవతారంలో ఆ విధంగా అందరినీ ఆనందపరవశులుగా చేసి ప్రదేశానికి చేసే ఆ ప్రదేశానికి అదే పేరు పెట్టడంలో వింతేముంది. కస్తూరిగారి కుటుంబం స్వామివారి కోసం వెనకవైపు చూస్తూ ఉంటే ముందు తలుపు నుండి స్వామి లోపలికి వచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తేవారట. దక్షిణం వైపు చూస్తూ ఉంటే ఉత్తరం వైపు నుండి వచ్చేవారట. పక్కింట్లో పచారులు చేస్తున్న స్వామి మనింటికెప్పుడు వస్తారా అని ఆశగా ఎదురుచూస్తూ ఉండగా వెనుకగా వచ్చి కస్తూరిగారి కళ్ళు మూసి, ఎవరో చెప్పుకో అంటూ తీయని ఆశ్చర్యంతో తన్మయత్వానికి లోను చేసేవారట. స్వామి ప్రశ్నకు కస్తూరి తన ఆనంద భాష్పాలతో సమాధానమిచ్చేవారు. ఇవన్నీ 60 ఏళ్ల భక్తునితో 30 ఏళ్ల భగవంతుడు ఆడే వింత ఆటలు. కస్తూరిగారికి, ఆయన కుటుంబానికి ఆ సమయంలో స్వామి ఎన్నో మధురమైన అనుభూతులను అందించేవారు. స్వామి కర్ణాటక సంగీత కీర్తనలను పాడుతూ వడివడిగా అడుగులు వేస్తూ అందరి ఇళ్లలోకి తిరుగుతూ ఆ రోజు వారు ఏమి వంటలు చేశారో చూస్తూ మధ్య మధ్యలో హాస్యపు జనులతో వారిని తడిపేస్తూ అందరినీ అమితంగా అనుగ్రహిస్తూ ఉండేవారట. ఎంత ఆనందంగా ఉంటుంది ఇవన్నీ వింటూ ఉంటే. స్వామి అద్భుతాలను ఆస్వాదించిన వేళ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వామి సన్నిధిలో స్వామి చేసే అసాధారణమైన అద్భుతమైన సంఘటనను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించగలిగే అదృష్టం కస్తూరిగారికి దక్కింది. దసరా నాడు స్వామి చేసే విభూతి, కుంకుమ అభిషేకాలు అద్భుతంగా ఉండేవి. కైలాస విభూతి అత్యంత వేడిగా ఉన్నదానిని సృష్టించి కస్తూరిగారి చేతులు వేయగా దాని వేడికి కస్తూరిగారి చేయి కాళ్ళెంత పనైంది. శ్రీరామనవమి నాడు చిత్రావతి తీరంలో ఇసుకలోంచి సీతారామ లక్ష్మణ ఆంజనేయుల విగ్రహాలను సృష్టించారు. ఒకసారి అలా చేసిన సీతాలక్ష్మణ ఆంజనేయ విగ్రహాలను ఒక పళ్ళెంలో పెట్టి, ఈ విగ్రహాలను ఇలా విడివిడిగా ఎలా ఉండగలుగుతున్నాయి, ఇవన్నీ ఒక దగ్గరే ఉండాలి అంటూ అదే ఇసుకలోకి స్వామి తిరిగి వేళ్లు పెట్టి జాపి తీసేసరికి నునుపుగా 4 కోళ్లపై సమతలంగా ఉన్న పళ్ళెంలో నాలుగు విగ్రహాలను ఒక పీఠానికి అతుక్కొని పోయేట్టు చేసిన విధానాన్ని, మరియు కృష్ణాష్టమి నాడు కృష్ణ విగ్రహాన్ని బంగారు నగలతో స్వామి చేసే అలంకరణ వంటివి ఎన్నింటినో కస్తూరిగారు ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. అంతేగాక వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రావతి నది ఒడ్డున కూర్చుని భక్తులందరి చేత భజన చేయించేవారు. అప్పుడు స్వామి చేతివేళ్ల కొసల నుంచి స్రవించే అమృతాన్ని అక్కడ ఉన్న అందరి భక్తులతో పాటు స్వీకరించే మహత్తరమైన అవకాశం కస్తూరిగారికి పలుమార్లు దక్కింది. శివరాత్రి సమయంలో స్వామి శరీరం నుండి వరుసగా ఉద్భవించే శివలింగాలను చూడగలిగే మహద్భాగ్యం, మరియు స్వామి పుట్టు పండుగ నాడు స్వామికి నలుగు పెట్టే అవకాశం కస్తూరిగారికి, ఆయన భార్యకు దక్కడం నిజంగా కస్తూరిగారికి స్వామి ప్రసాదించిన ఒక మహత్తరమైన వరం. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలకు సాక్షిభూతుడయ్యే మహదవకాశం మన ప్రియమైన కస్తూరిగారికి అనుగ్రహింపబడింది. మరి ఆకాశవాణి గురించి కొంచెం చెప్పుకుందాం. 1956 నూతనంగా స్థాపించబడిన బెంగుళూరు ఆకాశవాణి కేంద్రంలో ఆ ప్రాంతీయ భాష అయిన కన్నడ కార్యక్రమ నిర్వాహకునిగా పదవీ బాధ్యతలను స్వీకరించమని కస్తూరిగారిని ఆహ్వానిస్తూ ఒక ఆహ్వానం వచ్చింది. స్వర్గధామంలాంటి ప్రశాంతనీయంలో లంగరు వేసుకుని హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్న కస్తూరిగారికి ఈ ఆహ్వానాన్ని స్వీకరించడానికి అస్సలు మనస్కరించలేదట. కాని దానికి స్వామి ఏమాత్రం అంగీకరించలేదు. నీ ప్రతిభా సామర్థ్యాలు వ్యర్థం కావటానికి వీల్లేదు కస్తూరి, అవి ప్రయోజనకరంగా వినియోగింపబడాలి. అక్కడ నీవు ఏ పనికైతే పిలువబడ్డావో అది కూడా నా పని. నువ్వు ఎవరికో సేవ చేయాలనుకుంటున్నావా? లేదు లేదు, నేను కాక ఇతరులనే వారు ఎవ్వరూ లేరు. అన్ని ఉద్యోగాలు నాకోసమే, నాతోనే అని స్వామి కస్తూరిగారిని వెతుక్కుంటూ వచ్చిన ఆ పదవీ బాధ్యతలను చేపట్టమని ఆదేశించారు. ఆల్ ఇండియా రేడియోకి ఆకాశవాణి అని మొదట్లో నామకరణం చేసిన కస్తూరిగారు తిరిగి ఆకాశవాణిలో పనిచేయటం ప్రారంభించారు. ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలకు నాంది పలికారు కస్తూరిగారు. తన ఆధ్వర్యంలో ఆకాశవాణి కార్యక్రమాలను మరింత ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఏమాత్రం అవకాశం వచ్చినా సరే స్వామి సన్నిధికి వెళ్లిపోయి స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. సుదీర్ఘ సెలవుపై స్వామి ఎంతో దయతో ఆయనతో పాటు ఢిల్లీ, రిషికేశ్, బృందావనం మరియు కాశ్మీర్ పర్యటించే మహద్భాగ్యాన్ని కస్తూరిగారికి అనుగ్రహించారు. ఈ పర్యటన ముగిశాక స్వామి కస్తూరిగారికి షష్ఠీపూర్తి ఉత్సవాన్ని కూడా జరపాలని నిర్ణయించుకున్నారు. బుక్కపట్టణం నుంచి పురోహితుణ్ణి, మైసూర్ నుంచి వాయిద్య కళాకారులను పిలిపించారట. ఆల్ ఇండియా రేడియో నుంచి అభిమానులు, స్నేహితులు బెంగళూరు నుంచి వచ్చారు. ఆ రోజు స్వామి తన పద కమలాలు రజతకమలంలో ఉంచి పుష్పాలతో, సహస్రనామాలతో పూజించడానికి కస్తూరిగారికి అనుమతిని అనుగ్రహించారు. తరువాత స్వామి తన హస్తచాలనంతో కస్తూరిగారికి ఒక పతకాన్ని, ఆయన భార్యకు మంగళసూత్రాన్ని సృష్టించి బహూకరించారు. కస్తూరిగారు ఆ మంగళసూత్రాన్ని ఆయన భార్య మెడలో కడుతుండగా జగద్రక్షకుడైన స్వామి వారి వద్ద నుంచొని కస్తూరిగారి భార్య తలపై తన కుడిచేతిని ఉంచగానే పసుపు కుంకుమలతో కలిగిన అక్షింతలు వర్షింపబడ్డాయి. తరువాత మరికొంతకాలం ప్రతిభావంతునిగా ఆకాశవాణిలో పనిచేశాక కస్తూరిగారు ప్రశాంతనిలయానికి తిరిగి వెళ్లిపోయిన పరమ పావన పెన్నిధి అయిన స్వామి పాదాల వద్ద గడపాలని ఉవ్విళ్లూరేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. స్వామి ఒకసారి బెంగుళూరులో విఠలరావు గారి ఇంటికి వెంచేసినప్పుడు అక్కడ పనిచేస్తున్న కస్తూరిగారిని చూసి ఆయన భుజంపై చేయి వేస్తూ, ఇంక నీకు పుట్టపర్తిలో కావలసినంత పని ఉంది. ఒక మాసపత్రిక త్వరలో ప్రారంభింపబడుతోంది. ఏం పేరో ఊహించు కస్తూరి, చూద్దాం అన్నారట. దానికి సంకల్పించిన పేరు సనాతన సారథి అని స్వామే స్వయంగా వెల్లడించారు. స్వామి చేతిలోని దివ్యమైన పనిముట్టు సాయి సందేశవాహిని జనబాహుళ్యానికి తెలియజేసే ఈ మాసపత్రిక మరో ప్రతిభావంతమైన పనిముట్టును స్వామి వద్దకు చేర్చింది. స్వామి పాదాల వద్ద నివసించే భాగ్యం కోసం ఎంతో పరితపిస్తున్న కస్తూరిగారు సనాతన సారథికి సంపాదకునిగా పనిచేయటం నిజంగా స్వామి ప్రసాదించిన మహోన్నతమైన వరం అని అనుకున్నారు మన కస్తూరిగారు.
సాయేషుని మానస పుత్రిక సుజ్ఞానమును వసగే పత్రిక అజ్ఞానమనే చీకటి నుంచి జనులను రక్షించే కరదీపిక వర్ధిలవమ్మ కలకాలం సనాతన సారథి. రసవాహిని నుండి ఆత్మానాత్మ వివేచన వరకు భగవానుడు సాయీషుడు పలికిన పలుకులనే అందించిన తల్లి శ్రీ శివ సాయి లీలలు మహిమలు ఉపదేశములు సంభాషణలు ప్రతి మాసము నా ప్రజలకు తెలిపి వెంటగ జంటగ ఇంతనుంటివి వెంటగ జంటగ ఇంతనుంటివి కలకాలం సనాతన సారథి వర్ధిలవమ్మ కలకాలం సత్య సాయేషుని మానస పుత్రిక వర్ధిలవమ్మ కలకాలం సనాతన సారథి.
Tune into Sai. Spend the day with Sai.
From 6 a.m. to 9:30 p.m. on Radio Sai Thursday Live.
Radio Sai Thursday Live.
ఈ విధంగా స్వామివారి దయకు స్వామివారి కృపకు ఎంతో పాత్రులైనటువంటి శ్రీ కస్తూరి గారి జీవితంలోని మరికొన్ని అంశాలతో ఎక్కడైతే మనం ఈనాడు ఆపుతున్నామో సనాతన సారథి మాసపత్రికకు సంపాదకులుగా స్వామివారిచే స్వయంగా నియమించబడిన మన కస్తూరి గారి జీవితంలోని ఎన్నో మలుపులతో ఎన్నో అనుభవాలతో తొలతూగుతూ ఉంటుంది. మరి ఆ విషయాల్ని వచ్చేవారం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో మనం తెలుసుకుందాము. అంతవరకు ఈ చక్కని పాటను వింటూ ఉండండి. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి.
నావది తలుపు తీయగున నిన్ను పిలిచే గొంతు ఏది సత్య సాయి దేవా మము కరుణ్యుచే మనసు నీది నాయదకు కన్ను లేయకుండ నిన్ను గాచే దారి
Tune into Sai. Spend the day with Sai.
From 6 a.m. to 9:30 p.m. on Radio Sai Thursday Live.
Radio Sai.